When we started writing our thoughts down on paper, it opened up endless possibilities. Ideas could grow beyond the borders of the mind, and it changed the world. Somewhere along the way, we lost touch with paper, distracted by devices made for every purpose except for thinking and focus. On edge, waiting for the next notification. But what if new technology didn't pull us away from paper, but brought us closer to it? Listen. That's not paper. It's the sound of the new Remarkable Paper Pro, rewriting the future. A paper tablet with a true color ink display, gentle reading light, and unheard of tactility. With digital features for taking notes, thinking, and organizing, without any distractions. Paper is about to change the world again. Get your paper tablet at remarkable.com today.
ఇప్పుడు మీకోసం చెరుకు రామ్మోహన్ రావు గారి సంస్కృతి సౌరభం బెస్ట్ ఆఫ్ 2016 కార్యక్రమం. స్టే ట్యూన్. డిస్క్లైమర్: ది వ్యూస్, కామెంట్స్ అండ్ కన్క్లూషన్స్ ఇన్ ద ఫాలోయింగ్ ప్రోగ్రామ్ ఐదర్ ఎక్స్ప్రెస్డ్ ఆర్ ఇంప్లైడ్ ఆర్ దోస్ ఆఫ్ ద హోస్ట్ అండ్ నాట్ నెసెసరీలీ ద బిలీఫ్స్ ఆఫ్ మైండ్ మీడియా. All the material presented by the host is warranted by the host that the work is their original contribution or they have obtained proper permissions from the original contributors and it is free from any copyright infringements. At certain times, the host may express their views, which may be slightly or extremely biased and hence listener's discretion is advised.
Parameshwara Swaroopulaina Mind Media Srotalaku చెరుకు రామమోహన్ రావు నమస్కారములు. ఈరోజు నాకు ఒక పక్క ఉత్సాహము, ఒక పక్క ఉద్వేగము, కొంత బాధ, అన్నీ కలబోతగా మనసును కాకావికలం చేస్తూ ఉన్నాయి. అయినా కూడా మైక్ ముందర కూర్చున్న తర్వాత మాట్లాడక తప్పదు కదా, కాబట్టి మాట్లాడవలసిందే. ఏమి మాట్లాడాలి అని ఎంతగానో నేను ఆలోచన చేసిన తరువాత అందరి నోళ్లల్లో అబ్బా అంత భయంకరమైన ఊరా, అంత భయంకరమైన ప్రాంతమా అని అనిపించుకోబడుతూ ఉండే మా కడపను గురించి నాకు తెలిసిన పద్ధతిలో మీతో మాట్లాడుటకు ముందుకు వచ్చినాను. దయతో మీరు నా ప్రసంగమును మనసారా ఆలకించండి, కడప ఔన్నత్యాన్ని గుర్తించండి. అది కేవలం కక్షలు, కార్పణ్యాలు, కుట్రలు, దగాలు, కుళ్ళుతనాలు ఇట్లాంటివి ఉండే ప్రాంతము కాదు. దీనికి ఎంతో ప్రాశస్త్యము, ఎంతో విశిష్టత ఉంది. ఆ గొప్ప లక్షణాలన్నీ తెరమరుగైపోయి ఈరోజు కడప అంటే ఫ్యాక్షనిజం తప్ప వేరేమీ లేదు అన్న ఒక పేరు దానికి ఆపాదింపబడింది. పాలు ఎంత స్వచ్ఛమై ఉన్నవి అయినా కూడా విషము ఒక్క బిందువు చాలు. కడప పేరు చెడిపోవటకు కూడా అదే కారణం, వేరేమీ కాదు. ఈ ఉపోద్ఘాతముతో నేను కడపను గురించి మీకు తెలియజేసుకుంటాను. కొండలలో నెలకొన్న కోనేటి రాయని తొలి గడప కడప. కాదనకు నా మాట కడపరాయ, నీకు గాదెపోసే వలపులు కడపరాయ అని అన్నమయ్యచే నుతింపబడిన ఈ పట్టణమునకు, ప్రాంతమునకు, ఇందలి తాలూకాలకు, మండలములకు, ముఖ్యముగా పులివెందులకు చెప్పలేనంత చెడ్డ పేరును ఆపాదించినారు సినిమా మరియు మీడియా వారు. ఈ విధముగా ఈ చెడ్డ ప్రజలలో ప్రాకుతూ పోతే వారికి అసలు భయము ఉత్పన్నమై ఆ ప్రాంతపు తలంపే మానుకుంటారేమో. అందుకే ఆ చింత మాని అంతో ఇంతో ఎంతో కొంత నా చేతనైనంత ఈ రాయలసీమలోని కడప యొక్క గొప్పదనమును కూర్చి చెప్పుటకు ఈ చిన్ని ప్రయత్నమును చేయుచున్నాను. నేను చెయ్యబోయే ఈ ప్రయత్నమునకు ఉపోద్ఘాతముగా ఒక 3.5 దశాబ్దముల క్రితము జరిగిన ఒక ఉదంతముతో మొదలు పెడతాను. నేను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జమ్మలమడుగులో పనిచేసే రోజులు. అక్కడ నేను గుమాస్తాగా ఉండేవాణ్ణి. గుమాస్తాల మొదలు తక్కువ క్యాడర్ ఉండే అందరినీ కలిపి అవార్డ్ స్టాఫ్ అనటము బ్యాంకులు అనుసరించే విధానం. ప్రమోట్ అయితే ఆఫీసర్స్ అంటారు. నేను ఈ అవార్డ్ స్టాఫ్కు లోకల్ సెక్రటరీగా ఉండేవాణ్ణి. లోకల్ సెక్రటరీ అన్నది పెద్ద హోదాగా భావించే వాళ్లను నేను ఎంతోమందిని చూచినాను. నాకెందుకో ఆ విధంగా ఉండటం ఇష్టం ఉండేది కాదు. సమస్యను పరిష్కరించడానికి తప్పించితే లోకల్ సెక్రటరీ అనే వాణికి ప్రత్యేకమైన హోదా ఏమీ లేదు అన్నది నా ఉద్దేశ్యం. అప్పటికి ఇప్పటికీ ఎప్పటికీ అసలు విషయానికి వస్తే, రామచంద్రపురము నుండి, అంటే కాకినాడ వద్ద ఉంది కదా, ఆ రామచంద్రపురము నుండి హనుమంతరావు గారని ఒకరు జమ్మల మడుగుకు బదిలీ చేయబడినారు. అసలు రామచంద్రపురమునకు జమ్మల మడుగునకు అమితమైనటువంటి దూరము. సంస్కృతి సాంప్రదాయాలు ఏ రకంగానూ ఒక పొంతన ఉండదు. ఆయనకు ప్రమోషన్ మీద ఇక్కడికి ఈ జమ్మల మడుగుకు క్యాష్ ఆఫీసర్గా వేయడం జరిగింది. అంతకు మునుపు అదే రామచంద్రపురం నుండి కొంతకాలము జమ్మల మడుగులో వీర్రెడ్డి అన్న ఒక స్నేహితుడు పనిచేసినాడు. అతనికి నేనంటే ఎంతో అభిమానం. కాలాంతరములో ఆయన బదిలీ అయి రామచంద్రపురం పోవడం తటస్థించింది. నాతో తనకున్న పరిచయముతో హనుమంతరావు గారితో ఆయన, మీరు చింతపడన అవసరం లేదు, వెళ్ళి రామ్మోహన్ గారిని కలవండి అని చెప్పినారు. చెప్పిన ప్రకారముగానే హనుమంతరావు గారు వచ్చి నన్ను కలవటం జరిగింది బ్యాంకులో అడుగు పెడుతూనే. ఆయన చెప్పిన మొదటి మాట ఏమిటంటే, మా వైపు దమ్మల మడుగు అన్న మాటను ఒక పనిష్మెంట్ సెంటర్గా వాడతారు సార్. నీవు ఈ విధంగానే చేసినావు అంటే నీకు దమ్మల మడుగుకు ట్రాన్స్ఫర్ చేయిస్తాను అని చెప్తూ ఉంటారు. నేను అనుకోకుండా ఈ మాటలు చాలామార్లు విని నేనే ఇక్కడికి రావాల్సి వచ్చింది అని ఆయన కొంత ఆశ్చర్యాన్ని కొంత భయాన్ని కలిపిన స్వరంతో నాకు వ్యక్తపరిచినాడు. అప్పుడు ఆయనకు నేను, మీరు చింతనే పడనవసరం లేదు, ఇక్కడ ఎంతో సహృదయులు ఉంటారు, ఇక్కడ మనుషులతో మీకు ఒకసారి పరిచయం ఏర్పడిన తర్వాత ఈ ఊరినే వదిలిపెట్టి పోవ ఇచ్చగించరు అని ఆయనతో చెప్పడం జరిగింది. నేను ఆయనకు ఆ రోజు చెప్పిన మాట ప్రకారమే ఆయన ఆ ఊరిలో ఉన్నంతకాలము ఎంతో ఆనందాన్ని అనుభవించినాడు. ఆయన సర్వీసు నాకంటే వయసులో పెద్దవాడు కాబట్టి నాకంటే ముందే ఆయన రిటైర్ కావడం జరిగింది. రిటైర్మెంట్ కావడానికి ముందు మాకు లీవ్ ఫేర్ కన్సెషన్ అనేది ఉంటుంది. అంటే ఏదైనా ఒక డెస్టినేషన్, ఒక 4,000 కిలోమీటర్ల రాను పోను ఉండేటంత దూరానికి ఎక్కడైనా పోవచ్చు. ఫలాని చోటు వరకు పోయి ఆ దాన్ని తాకి నేను వస్తాను వెనక్కు అని ముందుగానే చెప్పవాలి. అటువంటిది ఆయన ఏ పేరైనా పెట్టుకోను, ఏ పుణ్యక్షేత్రమో, లేకపోతే కనుక ఏ పెద్ద ఎంజాయ్మెంట్ కోసమైనటువంటి ఏదో ఒక స్పాటో, అట్లాంటి చోట్లకు ఎంతో దూరం ఉండేటువంటి ఏ డెహరాడోను, ఇట్లాంటి చోట్లకు పోవచ్చు. నైటాల్, పడైకెనాల్, ఇట్లా ఏదో దూరం ఉన్నటువంటి స్థలాలను ఎన్నుకొని పోవచ్చు. వాటికి పోకుండా ఆయన జమ్మల మడుగును తన డెస్టినేషన్ పాయింట్గా మెన్షన్ చేసి జమ్మల మడుగుకు వచ్చి తాను ఉన్న రోజుకు ఈ రోజుకు ఎంత తేడా ఉంది. అప్పటి వాళ్లను పలకరించి, తాను పులకరించి వాళ్లను పులకరింపజేసి ఆనందంగా ఒకరోజు గడిపి వెళ్ళిపోయినాడు. ఈ ఒక్క ఉదంతము కడప యొక్క మంచితనాన్ని, సహృదయతను తెలపటం లేదా. ఇక అసలు విషయానికి వస్తాను. ప్రకృతి రమణీయములైన కొండలు, కోనలు, చందన వృక్షాలు, వన్యమృగాలు కలిగిన ఈ జిల్లా ఒక రమణీయ దేశం. అందులోని ప్రతి ప్రాంతము ఒక రమణీయ ప్రదేశము. మనసు పెట్టి చూచిన వారికి తెలుస్తుంది ఈ ప్రాంతము అంటే ఏమిటో. రెండు వర్గములకు నడుమ ద్వేషమేదైనా ఉంటే అది వారి వరకే పరిమితము గాని సాధారణ పౌరులను ఎప్పుడూ బలి చేయరు. అక్కడ వారిది నీతి, నిజాయితీ కలిగినటువంటి వైరము. ఆ వైరము ఎందువల్ల వస్తుంది అంటే పౌరుషము వల్ల. ఆ పౌరుషము ఎక్కడిది అంటే ఈ మట్టి వల్ల, ఈ నీటి వల్ల, మిగిలిన ఏ కారణమైన కళ్ళ. చరిత్రలోనికి పోవుటకు ముందు కొన్ని ఆధునిక వాస్తవాలను తెలుపుతాను. 1931లో భక్త ప్రహ్లాద తొలి తెలుగు చలనచిత్రమునకు జన్మస్థానము ఈ ప్రాంతమే. నాటి బళ్ళారి రాయలసీమలోని భాగమే. అటు నాటకరంగమును, తొలి రోజులలో ఇటు సినిమా రంగమును తన అసమాన నటనా విభవముతో శాసించిన బళ్ళారి రాఘవ రాయలసీమ తెలుగువాడు. ఈయన పుట్టినది తాడిపత్రి. ఆ కాలములో అది కడప జిల్లాలోనే ఉండేది. తెలుగు నాటకరంగానికి పితామహుడు, మనము మరిచిపోలేని మహానటుడు. తన నటనా వైదుష్యముతో తెలుగు నాటక కళకు విశ్వ సన్మానము అందించిన మహానుభావుడు మరియు నాటక కళా ప్రపూర్ణుడు ఈ బళ్ళారి రాఘవ. నాయక పాత్రలే కాదు, ప్రతి నాయక పాత్రలో కూడా అప్పటి వరకు ఉన్న రాగాలు, కేకలు తగ్గించి నూతన పంథాలను ప్రదర్శించి పండిత పామరులను సైతము మెప్పించిన అనర్ఘ కళారత్నము మన రాఘవ. నాటకములలో స్త్రీ పాత్రలు స్త్రీల చేతనే పోషింపజేసి రంగస్థలమునకు నవ్యతను, నాణ్యతను సమకూర్చిన మరపురాని మహానుభావుడు. తెలుగు, కన్నడ, హిందీ, ఇంగ్లీషు భాషలలో కలిపి సుమారు 54 వేర్వేరు నాటకాలలో ప్రధాన భూమికలలో నటించిన ప్రతిభావంతుడు ఆయన. 1880 ఆగస్టు 2 తాడిపత్రిలో నరసింహాచార్యులు, శేషమ్మ దంపతులకు తాడిపత్రి రాఘవాచార్యులు జన్మించినారు. కాలాంతరమున ఈ తాడిపత్రి రాఘవాచార్యులు గారే బళ్ళారి రాఘవగా రూపొందినారు. 1882లో అనంతపురం జిల్లా ఏర్పడు వరకు తాడిపత్రి కడప జిల్లాలోనిదే అని మనవి చేసుకున్నాను. ఆంధ్ర నాటక పితామహుడు ధర్మవరపు కృష్ణమాచార్యులు వీరి మేనమామ. బళ్ళారిలో మెట్రిక్యులేషన్, మద్రాసులో బిఎల్ చదివే సమయంలోనూ తెలుగు ఇంగ్లీషు నాటకాలలో విరివిగా పాల్గొన్నారు. బళ్ళారిలో లాయర్గా స్థిరపడినారు. 1919లో బెంగుళూరులో జాతీయ స్థాయిలో జరిగిన ఒక నాటకంలో రాఘవ నటించిన పఠాన్ రుస్తుం అభినయాన్ని వీక్షించిన విశ్వకవి రవీంద్రులు రాఘవను భారతదేశంలోనే అగ్ర నటునిగా ఎంతగానో కొనియాడినారు. 1927లో రాఘవ నటించిన దీనబంధు కబీర్ హిందీ నాటక ప్రదర్శన చూసి మహాత్మా గాంధీ పులకించిపోయి పరవశంతో రాఘవ మహారాజ్ కీ జై అని అభినందించినారట. 1928లో యూరప్కు వెళ్లిన సందర్భంలో జార్జ్ బెర్నార్డ్ షా గారి కోరిక మీద షేక్స్పియర్ నాటకములోని కొన్ని సన్నివేశములను రాఘవ నటించి ఆయన అభినందనలు పొందినారు. ఆయన నటుడే కాక గాన గంధర్వుడు కూడా. ఈయన 1946లో పరమపదించినారు. విన్నారు కదా, ఎంతటి మహనీయుడు తెలుగు చలనచిత్ర పరిశ్రమకు ఆర్జుడు బళ్ళారి రాఘవ. ట్యాంక్ బండ్ మీద ఆయన విగ్రహమును కూడా హైదరాబాదు వాస్తవ్యులు, లేదు హైదరాబాదు వచ్చి ఉండిన వారు, లేక హైదరాబాదుతో సంబంధ బాంధవ్యాలు కలిగిన వారు చూసి ఉండవచ్చు, ఇప్పటికైనా చూడనివచ్చు. అటువంటి మహనీయునిది ఆనాడు కడపే. ఈనాడైనా అది రాయలసీమలో భాగమే. తొలి రాజకీయ ఖైదీగా అటు పత్రికా రంగానికి, ఇటు గ్రంథాలయ ఉద్యమానికి రాతబాట వేసిన గాడిచెర్ల హరిసర్వోత్తమరావు గారు పులివెందులకు చెందినవారే. క్రీడాభిరామ రచయిత వల్లభరాయుడు కడప జిల్లా పులివెందులవాడు. వల్లభరాయుడు రాయల కాలము నాటివాడు. ఆయన వ్రాసిన క్రీడాభిరామము పెద్దను రాసిన మణిచరిత్ర కన్నా గొప్ప ప్రబంధము అని కొనియాడుతారు. ఒకసారి కడప నైసర్గిక చారిత్రక స్వరూపమును తెలుసుకుందాము. తిరుమల రాయని కొండకు గడపయ్యి కాలాంతరమున కడపగా రూపాంతరము చెందిన ఈ ప్రాంతము మహాభారతములోని ద్రోణుడి బావమరిది అయిన కృపాచార్యుచే కృపాపురముగా నిర్మింపబడినది అన్నది పురాణ వాక్యం. రానురాను అది కురుపయ్యి ఆ పిమ్మట కడపగా రూపాంతరము చెందినది అని అంటారు. ఇప్పుడు దీనిని పాత కడప అంటారు. దీనిని ఆనుకొని ఉన్నది దేవుని కడప. ఈ దేవుని కృపాచార్యుల వారే ప్రతిష్ఠించినారని కూడా అంటారు. అసలు కడపను ఆనుకుని ఉన్న పాలకొండల నుండి కూడా తిరుమలకు మార్గము ఉన్నది అని అంటారు. ఇప్పటికీ ఆ దారిలో కొంత శిథిలావస్థలో ఉన్న మంటపములను మనము చూడవచ్చు. క్రీస్తు శకము 4వ శతాబ్దముననే ఈ మండలమును చోళుడు పరిపాలించినట్లు తెలియవస్తూ ఉంది. నాడు ఈ ప్రాంతమును రేనాడు అన్నారు. తెలుగు తొలి శాసనము ఈ రేనాటి చోళులదే. ఆ పిదప ఈ ప్రాంతమును బాణులు, రాష్ట్రకూటులు, వైదుంబులు, కాకతీయులు మొదలగు వారు పరిపాలించినట్లు తెలియవస్తూ ఉంది. సిఎఫ్ బ్రాకెన్బరీ ఇన్ మెడ్రాస్ డిస్ట్రిక్ట్ గెజిటీర్స్ వాల్యూమ్ 1 కడపలో ఈ విధముగా తెలియజేసినాడు. కడపాస్ హిస్టరీ ఫర్ మెనీ సెంచురీస్ అఫోర్డ్స్ బట్ అన్ ఇండెక్స్ టు ది వేరియింగ్ ఫార్చూన్స్ ఆఫ్ నైబరింగ్ డైనాస్టీస్ ది చోళా స్టేట్ రిఫర్డ్ బై హ్యూన్ సాంగ్ వాస్ ది తెలుగు చోళా కింగ్డమ్ ఆక్యుపయింగ్ మోస్ట్ ఆఫ్ ది బ్లాక్ కాటన్ కంట్రీ ఆఫ్ దిస్ డిస్ట్రిక్ట్ అండ్ పర్హాప్స్ పార్ట్స్ ఆఫ్ కర్నూల్ అండ్ అనంతపూర్. ఏ మాన్యువల్ ఆఫ్ కడప డిస్ట్రిక్ట్ బై లేట్ మిస్టర్ జేడిబి గ్రిబిల్ ICS 1875లో మనము గమనించవచ్చు. ఇట్స్ ట్రూ యాజ్ కర్నల్ రూక్స్ సేస్ దట్ ఈచ్ స్ట్రీమ్ ఇన్ దిస్ పార్ట్ ఆఫ్ ది కంట్రీ హ్యాజ్ ఇట్స్ సాంగ్ టు సింగ్ అండ్ ఎవరీ హిల్ ఇట్స్ ఈ స్టోరీ టు నరేట్ బట్ అన్ఫార్చునేట్లీ దే డు నాట్ నరేట్ దెమ్ ఆర్ ఇఫ్ దే డూ ఇట్ ఇన్ లాంగ్వేజ్ అన్ఇంటెలిజిబుల్ టు ది మోడర్న్ హిస్టోరియన్ దీస్ స్ట్రీమ్స్ అండ్ మౌంటైన్స్ బీయింగ్ ది ఓన్లీ డిపాజిటరీస్ ఆఫ్ ది క్రానికల్స్ ఆఫ్ కడప ది ఎర్లీ హిస్టరీ ఆఫ్ ది డిస్ట్రిక్ట్ ఈజ్ అండ్ ఈజ్ ఎవర్ లైక్లీ రిమైన్ ఎ సీల్డ్ బుక్. అంటే ఇప్పుడు ఈ 2 చారిత్రక పరిశోధకులు చెప్పిన దానిని బట్టి కడప ఎప్పటిది అని ఇదమిద్ధముగా నిర్ణయించడమే కష్టము అన్నంత పాతది అన్నది మనకు తెలియవస్తూ ఉన్నది కదా.
మీరు వింటున్నారు చెరుకు రామ్మోహన్ రావు గారి సంస్కృతి సౌరభం బెస్ట్ ఆఫ్ 2016 కార్యక్రమంలో ఒక చిన్న విరామం. స్టే ట్యూన్.
Namaste. This is Bhuvika. Now you are listening to My Media, the voice of India.
Hi everyone. This is your Ranina Reddy and you're listening to Mind Media, the voice of India. ఇది భారతీయ స్వరం. కళకు నిజమైన బహుమానం అభిమానుల ప్రోత్సాహం. మరి మమ్మల్ని ఇంతగా ప్రోత్సహిస్తున్న ప్రియమైన మీతో మీ ఆరోగ్యం, ఆనందం, స్ఫూర్తిదాయకమైన అంశాలు, ప్రముఖుల సందేశాలతో పాటు ఒక మంచి మాటను కూడా పంచుకునేందుకు వచ్చేస్తుంది మీ ఆర్జే భార్గవి. మనసు విప్పి మాట్లాడేందుకు ప్రియమైన మీకు స్వాగతం.
అందరికీ నమస్కారం. నేను మీ శ్రీరామచంద్ర. మీరు వింటున్నారు మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
అభిజిత్ పిఎస్ నాయర్ గారి వయలిన్ వాద్య సంగీతం, 1 మినిట్ మ్యూజిక్ బైట్.
సంస్కృతిని, వైభవాన్ని ప్రతిబింబించే మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం కార్యక్రమాల వివరాలు, పాడ్కాస్ట్లు వినడానికి mindmedia.com వెబ్సైట్ కి తప్పక లాగిన్ అవ్వండి. ప్రేమ, ఆప్యాయతలను కలబోసే కబుర్లు, ప్రపంచంలోని నలుమూలలా జరిగే చిత్రమైన విషయాలు, టెక్నాలజీతో పాటు కొత్త పుంతలు తొక్కే కొత్త కొత్త ఆవిష్కరణలు, ఒక్కటేమిటి, సాంప్రదాయాన్ని అధునాతన పద్ధతులలో అందరికీ చేరువ చేస్తూ అన్ని విషయాల్ని ఆమూలాగ్రం తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ టు మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
హలో, దిస్ ఇస్ అమన్, యూఆర్ లిసనింగ్ టు మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
చిత్రావతి, పినాకిని, పాపఘ్ని, బాహుదానదుల సంగమమైన ఈ ప్రాంతపు అటవీశీల నదీ ప్రవాహాల నిసర్గ రామణీయతకు మురిసిన అగస్త్య, మృకండ, దుర్వాస, కృపాది మహర్షులు తమ ఆశ్రమములనిట నేర్పరుచుకొని తపమాచరించినట్ల పురాణగాథలు కలవు. ఈ ప్రాంతమునకు రెండు వైపులా నల్లమల్ల అడవులు ఉండగా ఒకవైపు పాలకొండలు కలవు. తిరుమల వెంకటేశ్వర స్వామికి గడప కావటముతో దీనికి ఆ పేరు సిద్ధించి ఉండవచ్చునని ముందే చెప్పుకున్నాను. 11 నుండి 14వ శతాబ్దం వరకు కడప చోళ సామ్రాజ్యములోని భాగం. 14వ శతాబ్దపు ద్వితీయార్ధములో ఇది విజయనగర సామ్రాజ్యములో భాగమైనది. గండికోట నాయకుల పరిపాలనలో 2 శతాబ్దాల వరకు ఉండినది. 1422లో పెమ్మసాని నాయకుడైన పెమ్మసాని తిమ్మయ్య నాయుడు ఈ ప్రాంతంలో పలు దేవాలయాలను, నీటి నిల్వ ఉంచే తొట్లని కట్టించి అభివృద్ధి చేపట్టినారు. 1594లో రెండవ మీర్ జుమ్లా ఈ ప్రాంతాన్ని ఆక్రమణ చేసి చిన్న తిమ్మయ్య నాయుడిని మోసముతో గెలవటం వల్ల ఇది గోల్కొండ ముస్లిముల పరమైనది. 1800లో బ్రిటిష్ సామ్రాజ్యములో భాగమైపోయింది. ఇది కడప నగరము పురాతనమైనది. తాడిపత్రి అంటే నిజానికి ఇది తాడిపర్తి, కదిరి, ముదిగుబ్బ, నల్లమాడ, నంబులి పూలకుంట, తలుపుల, నల్ల చెరువు, ఓబలదేవర చెరువు, తనకల్లు, ఆమడగూరు మండలాలు 1910లో అనంతపురం జిల్లాలో కలిసే వరకు కడప జిల్లాలోనే ఉండినాయి. కుతుబ్ షాహీ పాలకుడైన నేక్నామ్ ఖాన్ కడప పట్టణమును విస్తరించి దీనిని నేక్నామాబాద్గా వ్యవహరించినాడు. కానీ ఇది ప్రజల చేత తిరస్కరింపబడింది. 18వ శతాబ్దపు రికార్డుల ప్రకారము నేక్నామ్ ఖాన్ కడప నవాబు అని తేలినది. 1830లో కాశీ యాత్రలో భాగముగా ఈ ప్రాంతమునకు వచ్చిన యాత్రా చరిత్రకారుడు ఏనుగుల వీరాస్వామయ్య ఆనాటి కడప స్థితిగతులను తన కాశీ యాత్ర చరిత్రలో రికార్డు చేసినారు. అందులో పురాణ ప్రశస్తి కలిగిన పుష్పగిరిని గురించి కూడా వివరించినారు. ఇక్కడ ఒక్క మాట, కడప జిల్లాకు చెందిన ఈ పుష్పగిరిని గురించి చెప్పుకుందాం. హంస వింశతి కావ్యములోని ఈ పద్యమును గమనించండి. తిరుమల కంచి పుష్పగిరి తీర్థములందని కొంగు ముళ్లతో వరములు దంపతులు వడయ వారికి కాంతలు వైచి అంతటం బరికరు దృష్టి దీపములు పన్నిన గద్దెలు పెట్టి ఏమిటను గద్దెలు పెట్టి ఏమిటను కరమగు పుత్రవాంఛితము గానకలేక విచారఖిన్నులై. అంటే తిరుమల కంచితో ఆ కాలములో సమానమైన దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన పుష్పగిరి ఎంత గొప్ప క్షేత్రము మీకు అర్థమై ఉంటుంది. పుష్పగిరి కడప నుండి 16 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఆది శంకరులు పూజించిన చంద్రమౌళీశ్వర లింగము ఇక్కడ ఉంది. ఇక్కడ విద్యారణ్యస్వామి శ్రీచక్రమును ప్రతిష్ఠించినారు. కడప నుండి కర్నూలుకు వెళ్లే మార్గములో చెన్నూరు సమీపంలో ఎడమవైపు ప్రక్కదారి చీలిపోతుంది. ఆ మార్గములో పుష్పగిరి వస్తుంది. ఈ క్షేత్రము కొండ మీద ఉంది. క్రింద పుష్పగిరి గ్రామము ఉంది. గ్రామానికి క్షేత్రానికి మధ్య పెన్నా నది ప్రవహిస్తుంది. శైవులకు వైష్ణవులకు కూడా పుష్పగిరి ప్రముఖ పుణ్యక్షేత్రము. వైష్ణవులు దీనిని మధ్య అహోబిలమని, శైవులు దీనిని మధ్య కైలాసము అని అంటారు. ఆంధ్రప్రదేశములో ఇదొక్కటే ఆదిశంకరులచే స్థాపించబడిన శంకరాచార్య మఠము. మిగతా మఠములన్నీ ఇటీవలి కాలంలో వచ్చినవే కాని శంకరాచార్యుల వారే అంటే క్రీస్తుకు పూర్వము స్థాపించిన మఠము ఆంధ్రప్రదేశములోనే ఏకైక పీఠము ఈ పుష్పగిరి పీఠము. ఈ క్షేత్ర చరిత్ర చాలా ప్రాచీనమైనది. శ్రీశైల ఖండమునందును, స్కాంద పురాణమునందును, సత్యనాథుని రసరత్నాకరమునందును పుష్పగిరి క్షేత్రముని గురించి విశేషములు ఎన్నో ఉన్నవి. ఇక్ష్వాకుల నాటి శాసనములలో శ్రీశైలమునకు దక్షిణద్వారముగా ఈ క్షేత్రము పేర్కొనబడింది. ఈ గ్రామాన్ని గురించి తెలుగులో తొలి యాత్రా చరిత్రగా చెప్పబడే కాశీయాత్ర చరిత్రలో ప్రస్తావనలు ఉన్నాయి. గ్రంథకర్త ఏనుగుల వీరాస్వామయ్య తన కాశీయాత్రలో ఈ గ్రామములో 1830 సంవత్సరాంతం అందు విడిది చేయడం జరిగింది. ఆ సమయములో తాను గమనించిన గ్రామ విశేషములను గ్రంథములో చేర్చుకున్నారు. గ్రంథములో ఆయన పుష్పగిరిని గురించి ఈ విధముగా వ్రాసినారు. పుష్పగిరి పుణ్యక్షేత్రము. పినాకిని తీరము, నది గట్టున కొండ వెంబడి రమణీయమైన ఒక దేవస్థలమున్నది. అది హస్తినిక్షేపము చేయదగిన పుణ్యస్థలం. స్మార్త పీఠాధిపతి అయిన పుష్పగిరి స్వాముల వారు అక్కడ నివాసము చేయుస్తున్నారు. హరిహరాదుల విగ్రహమేగాక బ్రహ్మ విగ్రహము కూడా ఇచ్చట కలదు. ఇంతటి మహత్తర పుణ్యక్షేత్రమును తాకి తలచేవారు లేకుండా పోయినారు. శ్రద్ధ కలిగిన వారు గూగుల్ సెర్చ్లో పుష్పగిరి అని టైప్ చేసి చదువుకునవచ్చును. టీటీడీ వారికి ఈ దేవాలయమును దత్తత తీసుకునే ఆలోచన ఇంతవరకు ఇంకా వచ్చినట్లు లేదు. ఇటువంటి ఎంతో పుణ్యప్రదమైనటువంటి, పురాణములలో చెప్పబడినటువంటి పుష్పగిరి క్షేత్రము ఆంధ్రదేశములోనే ఎంతోమందికి తెలియకుండా ఉండిపోయినది. ఈ కాలము దేనికి సెల్ఫ్ మార్కెటింగ్ అనేది చాలా అవసరము అని నా మిత్రుడు నీలకంఠారెడ్డి చెబుతూ ఉంటాడు. అంటే మన గొప్పదనము మనమే చెప్పుకోవలసిందే, ఎందుకంటే వేరే వాళ్లకు మన గొప్పదనము చెప్పే తీరుబాటు ఉండదు. ఆ కాస్త సమయం దొరికినా అప్పుడు కూడా తమ గొప్పే వారు చెప్పుకోవచ్చు కదా. అందువల్ల ఇతరుల గురించి పట్టించుకునే కాలము కాదు. యోగ్యతను గుర్తించే కాలము కాకుండా పోయింది. కావున కడప పట్టణమునకు సంబంధించినటువంటి నాయకులు కానీ లేక ఉన్నతాధికారులు కానీ ఆ పుణ్యస్థలం యొక్క గొప్పదనమును బాగా ప్రచారంలోనికి తెస్తే అప్పుడు ఆ తీర్థమునకు పునర్వైభవము కలుగుతుందేమో. ఇక తిరిగి కడప పట్టణమునకు వద్దాం. 18వ శతాబ్దపు ప్రారంభాన్ని మినహాయిస్తే మయాన నవాబులకు ఇది ముఖ్య కేంద్రముగా విలసిల్లినది. బ్రిటీషు పాలనలో సర్ థామస్ మన్రో క్రింద ఉన్న 4 కలెక్టరేట్లలో ఇది కూడా ఒకటైనది. దాని ప్రకారము అప్పటికి కడప మంచి స్థితిలోని పట్టణముగా చెప్పవచ్చు. అందరు పనివాళ్లు ఉన్నారని, జిల్లా కోర్టు కలెక్టర్ కచేరీ కలదని వ్రాసినారు. ఆయా ఇలాకాలో ముసద్దీలు ఇళ్లు కట్టుకుని పట్టణంలో కాపురమున్నారు అని అన్నారు. జల వనరులకై దగ్గరలో నది, ఊరి నడుమ నీటి బుగ్గ ఉందని, ఈ బుగ్గనే మా కాలంలో బుగ్గ వంకగా పిలిచేవారు. ఈ బుగ్గ వంక ఇచ్చే నీటినే కొళాయిల ద్వారా పట్టణమునకు సరఫరా అయితే మేము ఆ నీరు తాగేవాళ్ళము. ఈనాడు అసలు బుగ్గ వంక అన్నది కనిపించదు. మా కాలంలోనే ఇప్పటికీ 30 ఏళ్ల క్రితానికే అది కేవలం మురికి కాలువగా మారిపోయి ఉండింది. నేను కడపకి ఇప్పుడు దూరమైనాను కాబట్టి ఇప్పుడు ఏ స్థితిలో ఉందో తెలియదు, కానీ నాకు మాత్రం అది తిరిగి బుగ్గ వంక అయి దాని నీరు పట్టణవాసులు తాగుతూ ఉంటారని మాత్రము నేను అనుకోను. కడపకు నీటి సరఫరా చేసే ఇంకొక కేంద్రము గండి. తెన్నానది ప్రవహించుతుంది. అక్కడ నుండి మొత్తం కార్పొరేషన్కు నీళ్లు సరఫరా చేయబడుతూ ఉండవచ్చు. ఇప్పటికీ కూడా ఇళ్ళు సంకుచితముగా ఉండేవని వర్ణించినారు. ఊరి వద్ద ఒక రెజిమెంటు ఉండేది. అందులో ఆ ప్రాంతపు దొరలు కాపురం ఉండేవారిని తెలిపినారు. 2004లో కడప మున్సిపల్ కార్పొరేషన్గా గుర్తింపు పొందినది. నేటి హైదరాబాదులోని గోలకొండ, గుంటూరులోని కొల్లూరు కాకుండా నేటి అనంతపురంలోని వజ్రకరూరు కాకుండా వజ్రపు గనులు రాయలసీమ ప్రాంతములో 4 ఉండేవని చారిత్రక ఆధారములతో నిరూపించినారు శ్రీ సురవరం ప్రతాపరెడ్డి గారు. అందులో కడప ఒకటి. అనంతపురం కడప జిల్లాల్లో బంగారు గనులున్నాయని ఆంధ్రప్రదేశ్ ఖనిజ శాఖ వారు పరిశోధించి చెప్పిన మాట. కడపలో లెడ్ జింక్ నిక్షేపాలున్నాయని కూడా ఈ సంస్థ తన నివేదికలో పేర్కొనింది. కడప జిల్లాలో ప్రపంచములో మరెక్కడా లభించనంత ముగ్గురాయి అంటే బరైటీస్ మంగంపేట గనుల్లో లభిస్తుంది. పులివెందుల ప్రాంతంలో రాతినార దాదాపు 100 సంవత్సరములకు ముందు నుండినే తీస్తూ ఉన్నారు. ప్రపంచములో ఈ రాతినారకు పెట్టింది పేరు. క్రిసోలైట్ రకానికి చెందిన రాతినార అంటే ఆస్బెస్టాస్ అంటారు. దేశములో ప్రధానంగా కడప జిల్లా పులివెందులలో లభ్యమవుతుంది. నాపరాళ్లకు కడపలోని ఎర్రగుంట్ల, చిలంకూరు, ఒకప్పుడు దమ్మలమడుగు కూడా ఇవి కాక ఇంకా కొన్ని ఎర్రగుంట్లకు చుట్టూ ఉన్న ప్రాంతాలు ప్రసిద్ధి. ఈ నాపరాళ్లని ఆంగ్లంలో కడప స్లాబ్స్ అని పిలుస్తారు. ఈ గ్రానైటు మార్బుల్ స్టోన్స్ అంటే పాలరాయి రాకముందు కాలంలో పాలిషు చేసినటువంటి ఈ కడప స్లాబ్నే ఇళ్లలో ఎక్కువగా వాడేవారు. నలుపుకు తోడుగా వేరే రంగులు కావాలనంటే కర్నూలు ప్రాంతంలో ఉండే బేతంచెర్ల గనుల నుండి రంగురంగుల రాళ్ళు తీసుకుని ఇంటికి పరుచుటకుగాను వాడేవారు. ఇంకొక విషయం ఏమిటంటే, ఇది బహుశా ఎక్కువ మందికి తెలియకపోవచ్చు, ఈ రాళ్ళు ఘనాలలో మలచి అంటే దీర్ఘ ఘనములుగా మలుస్తారు, లేదు ఘనములుగా కూడా మలుస్తారు. వాణిని ఇటుకలకు బదులుగా గోడలు కట్టుటకు వాడి ఇళ్ళు కట్టించుకుంటారు. ఆ కాలములో ఈ విధముగా కట్టిన ఇళ్లకు సిమెంట్ పూతలు కూడా వేసేవారు కాదు. ఇవి కాకుండా దమ్మలమడుగు, ప్రొద్దుతూరు, ఎర్రగుంట్ల, ముద్దనూరు, చిలంకూరు, పులివెందల నియోజకవర్గములలో 20 నిక్షేపాలున్నాయని కనుగొన్నారు. వేముల మండలములోని తుమ్మలపల్లె గ్రామంలో 20 శుద్ధి కర్మాగారం కూడా ఉంది. ఎర్రగుంట్ల ప్రాంతంలో సిమెంటు పరిశ్రమ బాగా విస్తరించింది. దమ్మల మడుగులో ఉక్కు కర్మాగారము నిర్మాణంలో ఉంది. ముద్దనూరు దగ్గర ఏర్పాటైన రాయలసీమ థర్మల్ పవర్ ప్రాజెక్టు మెగా పవర్ ప్రాజెక్టు దేశానికే, బహుశా ప్రపంచానికే కూడానేమో. పలకపై వ్రాయు బలపములు గనులు కలిగినటువంటి ప్రాంతము కడప జిల్లా పులివెందల మాత్రమే. ఆ బలపములు దొరికే ప్రాంతమునకు బలపనూరు అనే పేరే ఉంది. పేరే ఏ పేరుతోనూ అది పిలువబడదు. ఇక ఇంకొక అతి ముఖ్యమైన విషయము మనవి చేసుకుంటాను. ప్రపంచ ప్రఖ్యాత సురభి నాటక సమాజం ప్రస్థానము 1885 కడప జిల్లా సురభి గ్రామములో కీచకవధ నాటక ప్రదర్శనతో మొదలయ్యింది. ఈ సమాజ వ్యవస్థాపకుడు వనారస గోవిందరావు గారు. సమాజము పెద్దదయ్యి ఆంధ్రదేశపు 4 చెరువులకు వీరు ప్రాచినారు. కానీ వీరి మూలము మాత్రము కడప జిల్లాలోని సురభియే. నేటికీ వారి నాటకములు ప్రపంచమంతటా ప్రదర్శింపబడుతూ ఉన్నాయి. అంటే వారి గొప్పదనము ఒక్కసారి గమనించండి. ఎంతటి విద్యావంతులైన వారు ఈ నాటక విద్యను మాత్రము వదిలిపెట్టక ఎంతో భక్తితో, అనురక్తితో ఈనాటికి కూడా అభినయిస్తూ ఉన్నారు. అసలు మన సినిమాలలో ట్రిక్ ఫోటోగ్రఫీ అన్న పదము ఒకటి వాడతారు కదా, అది ఏ మాయాబజారు సినిమాలోనో కావచ్చు, లేక అంతకు ముందు వచ్చిన సినిమాలలో కూడా కావచ్చు. ఈ ట్రిక్ ఫోటోగ్రఫీ మన కంటి ముందర జరిగే విషయాలు కావు. కంటికి కనిపిస్తుంది కానీ కంటి వెనకల అంతా వాళ్ళు తయారు చేసి మన ముందు ఉంచుతారు. ఏ విధముగా తయారైంది అన్నది మనకు తెలియదు. కానీ ఈ సురభి నాటకం యొక్క గొప్పతనం ఏమిటంటే, మన కంటి ముందరే నాయకుడు బాణము వదిలితే ఆ బాణము ఏ సహాయము లేకుండా నేరుగా ప్రత్యర్థిని, అంటే ప్రతినాయకుడిని తాకే విధముగా చూపించుతారు. నాయకుడు గద విసిరితే సినిమాలో గద పయనించినట్లే ఇది కూడా పయనించుతుంది. దేవలోకము నుండి నారదుడు దిగుతాడు. ఇవన్నీ మనం చూస్తుంటే రంగస్థలం మీద ఎంతటి ఆశ్చర్యం గొలుపుతుందో చెబితే మాటలతో తీరదు. నేను చేసుకున్న అదృష్టం వల్ల ఆంధ్రదేశంలో సురభి నాటకము నేను చూడలేకపోయినా, మద్రాసు నగరములో సురభి నాటకమునకు నా పిల్లలను పిలుచుకొని పోయి చూపించగలిగినాను. అంతటి ప్రశస్తమైన సురభి నాటకమునకు మూలము ఈ కడప జిల్లా సురభి. ఇప్పుడు ఇంకొక గొప్పదనమును గురించి మాట్లాడుకుందాం. కడప జిల్లాకు సంబంధించిన తూర్పు ప్రాంతాలను కొత్తపి రాజధానిగా చేసుకుని పాలించిన మహారాజు నన్నెచోడు. ఈ నన్నెచోడుని పేరు వయసులో పెద్దవారైన వారైనా విని ఉంటారు, జ్ఞాపకము ఉంచుకొని కూడా ఉంటారు. ఈ కొత్తపి రాజధానిగా కడప జిల్లాతో పాటు నెల్లూరు, ప్రకాశం జిల్లాలలోని కొంత భాగము వీరి ఏలుబడి క్రింద ఉండేది. క్రీస్తు శకము 2వ శతాబ్దములో అరణ్య ప్రాంతముగా ఉన్న కొత్తపి ప్రాంతాన్ని సోమరాజు, మలిదేవరాజు సంయుక్తముగా బాగు చేసి బాహుదా నదికి దక్షిణములోని విశాలమైన కోటను నిర్మించినారు. గతంలో దీనిని పలువురు రాజులు రాజధానిగా చేసుకుని పరిపాలించినారు. దీనికోసం ముస్లిములు అప్పట్లో దండయాత్రలకు, యుద్ధాలకు పాల్పడి ముఖ్యమైన నిర్మాణములను నాశనము చేసినారు. ప్రస్తుతము దీనికి చెందిన శివాలయాలు, అవశేషాలు, శాసనాలు ఉన్నాయి. 30 మందిరాజులు దీనిని పరిపాలించినారు. చివరిగా బ్రిటిషు వారు పరిపాలించినారు. గతంలో కొత్తపి సిద్ధవటం తాలూకాలో ఉండేవి. మండలాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా కొత్తపి నందలూరు మండల పరిధిలోనికి వచ్చినది. దీనికి ఘన చరిత్ర ఉన్నది. ప్రముఖ పుస్తక పరిశోధనా రచయిత కవి కౌముది బిరుదాంకితులైన శ్రీ పోతురాజు వెంకట సుబ్బన్న దీని ప్రాచీన చరిత్రను ప్రాశస్త్యముపై సమగ్ర పరిశోధన చేసి పుస్తక రూపములోనికి తీసుకుని వచ్చినారు. మొట్టమొదట చందోబద్ధ పద్యపాదంలో రేనాటి రాజుల కాలములోనే కడప ప్రాంతములో దర్శనమిచ్చిన దాఖలాలు ఉన్నాయి. తిరిగి నన్నచోడిని విషయమునకు వస్తే ఈయన కాళిదాస మహాకవి గారి కుమార సంభవమును తిరిగించినారు. కానీ రచనకు తనదైన శైలి ఉరవడిని జోడించినారు. కావ్య ప్రారంభములో సకల దేవతా ప్రార్థన, గురు ప్రార్థన, పూర్వకవి స్తుతి, కుకవి నింద, కవి స్వవిషయము, కృతిపతి వర్ణన, షష్టింతములు రచించి భావికులు కావ్యములకు బాట వేసినాడు. పరిశోధక తపస్వి అనబడు బిఎన్ శాస్త్రి గారు శాసనాధారమగు పరిశోధనలో నిర్ద్వంద్వముగా నన్నెచోడు ఆది కవి అని తేట తెల్లము గావించినారు. ఆది కవి నన్నెచోడు అనే పేరుతో ఆయన ప్రతిపాదిత అంశాలు 1972 భారతి ఫిబ్రవరిలో ప్రచురింపబడినాయి. కుమార సంభవము తెలుగులో రచింపబడిన మొట్టమొదటి గ్రంథము అనే వాక్యాలతో ఆరంభమైన ఈ వ్యాసములో నన్నెచోడు నన్నయ్య తిక్కన్నల తరువాత కవి అనే అభిప్రాయానికి ఆధారములు లేవు అని కుండ బద్దలు కొట్టినట్లు రాసినారు ఆచార్య బిఎన్ శాస్త్రి గారు. కుమార సంభవము కావ్య శైలిలో రచింపబడిన ప్రబంధము అని సూత్రీకరించినారు. నన్నెచోడు ఎందుకు ఆది కవి అవుతాడో శాసనముల ఆధారముగా ఈ వ్యాసములో సమగ్రముగా విశ్లేషించినారు. నన్నెచోడు 2వ యుద్ధమల్లిని సామంతుడు 939 అని పేర్కొన్నారు. ఈ వ్యాసాన్ని 1-2 సార్లు శ్రద్ధగా చదివిన వారికి నన్నెచోడే తెలుగు ఆది కవి అనే అభిప్రాయము బలపడుతుంది. అంత తర్కబద్ధంగా ఉన్న వ్యాసమిది. ఆ వ్యాసములోని ముగింపు వ్యాఖ్యను ఒక్కసారి విశదముగా పరిశీలించండి. ఇట్లు ఆంధ్ర భాషలో తొలి కావ్యమును రచించిన ఆది కవి నన్నెచోడు శివకవి అయినందున మరుగుపడి 10వ శతాబ్దిలో ఆంధ్రమునందాది కావ్యము రచింప 20వ శతాబ్దిలో ఆ గ్రంథము వెలుగులోనికి రాగా ఆంధ్ర పండిత ప్రకాండులు చారిత్రికులు నన్నెచోడుని 12వ శతాబ్దివాడుగా నిర్ణయించుట చూడగా కొన్ని కొన్ని దురభిమానములు ఎంత శక్తివంతమైనవో ఊహించవచ్చును అని రాసినాడు. ఇటువంటి నన్నెచోడు కడపవాడు. ఆయన ఆదికవి అని వ్రాసిన శాస్త్రిగారు మాత్రం కడపవారు కాదు. ఆయన తెలంగాణ వారు. నేను ఇవాళ నా ప్రసంగమును ఇక్కడ ముగించి తరువాతి రోజు దీనిని కొనసాగించుతాను. కడపను గురించి కొద్ది కొద్దిగా తెలుసుకునట మొదలుపెట్టి ఉంటారని శ్రోతలకు ఎక్కడ లేని ఉత్సాహము కూడా కడపను గురించి తెలుసుకున్నటకు కలిగి ఉంటుందని నేను భావిస్తూ ఉన్నాను. ఎందువల్లనంటే కడపను గురించి తెలిపే లేక తెలుసుకునే అవకాశము చాలా తక్కువగా ఇతర ప్రాంతముల వారికి ఉండి ఉంటుంది. 10 రాడుమాట పడే ధరయిల్లు అన్నట్టు ఏ సినిమాలలోనూ లేకపోతే ఏ టీవీ ప్రోగ్రాములలోనూ లేక గోరంతలు కొండంతలుగా చేసే మీడియాల ద్వారానూ కడపను గురించి చెడ్డ వినుట తప్ప కడపలో మంచి ఉన్నది అన్న విషయము ఎక్కువ మందికి తప్పకుండా తెలిసి ఉండదు అన్నది నా నమ్మకం. అందువల్లనే నేను శ్రమ తీసుకుని కడప యొక్క గొప్పదనమును తెలియజెప్పుటకు మీ ముందుకు వచ్చినాను. దయతో మీరు ఆలకించి మీకు ముందు నుండి ఉన్న అభిప్రాయమును మార్చుకొని కడపను కూడా ఆదరించండి. ఈనాటి నా ప్రసంగమును ఇక్కడ ముగించి తిరిగి తర్వాతి రోజు మిమ్ము కలుసుకుంటాను. శుభం భూయా.
ఇప్పటి వరకు మీరు విన్నారు చెరుకు రామ్మోహన్ రావు గారి సంస్కృతి సౌరభం బెస్ట్ ఆఫ్ 2016 కార్యక్రమం.
అందరికీ నమస్కారం, నేను మీ అంజనా సౌమ్య. మీరు వింటున్నారు మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.